45వ అధ్యాయం. శ్రీ గురుచరణ మహిమ. శ్రీ గురుచరణాల గొప్పతనం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సహజంగా తిరగలి పెట్టుకుని విసురుతూ తమ చరిత్రను వ్రాయటానికి ప్రవృత్తం చేసి తమ భక్తులను సన్మార్గంలో పెట్టే ఆయన కుశలత ఎంతో అలౌకికమైనది. మానవులు ప్రయత్నం చేసే మోక్షమనేది నాలుగు పురుషార్థాల్లోకి అన్నిటికన్నా శ్రేష్టమైనది. కానీ గురుచరణారవిందాలు దానికన్నా సమర్థవంతమైనవి. అలాంటి గురుచరణ తీర్థాన్ని తీసుకుంటే మోక్షం తెలియకుండానే ఇంటికి నడిచి మరీ వస్తుంది. గురువు కృప చూపిస్తేనే ఈ సంసారం సుఖప్రదమవుతుంది. ఆయన అసంభవమైనవి సంభవింపచేస్తారు. అరక్షణంలో అనాయాసంగా అవతలి తీరానికి చేరుస్తారు. గ్రంథం ఇంత సుదీర్ఘంగా అయ్యింది, కానీ సాయి కథను మాత్రం క్లుప్తంగానే చెప్పాను. సాయి కీర్తి అపరిమితమైనది. నేను దాన్ని ఎంతని వర్ణించను. ఎవరి దర్శనంతో మనసు శాశ్వతంగా తృప్తి చెందుతుందో, ఎవరి సాన్నిధ్యంతో గుండెలో గోదావరి గలగలలు ప్రవహింపచేయగల ఆనందం అనుభవంలోకి వస్తుందో, ఎవరి వల్ల సంసారంలోని పనుల గురించి చింతలు గురించి కలిగే భీతి దూరంగా పారిపోతుందో, అలాంటి సాయి మూర్తిని కోల్పోయాం. ఎవరి వల్ల భక్తులు పారమార్థికం వైపు తిరుగుతారో, ఎవరి వల్ల మాయామోహాల నుంచి విముక్తి లభిస్తుందో, ఎవరి వల్ల అత్యంత శ్రేయస్సు లభిస్తుందో, ఆ సాయి మూర్తిని కోల్పోయాం. ఎవరి వల్ల మరణానంతరపు మరుజన్మ గురించిన భీతి నశిస్తుందో, ఎవరి వల్ల న్యాయము నీతి జాగృతమవుతాయో, ఎవరి వల్ల కష్టాల్లో మనసుకి ధైర్యం చేకూరుతుందో, ఆ సాయి మూర్తిని కోల్పోయాం. తమ మూర్తిని మన స్మృతుల్లో నిలిపి సాయిబాబా తమ శాశ్వత నివాసానికి వెళ్ళిపోయి తమ అవతారాన్ని ముగించారు. ఆయన యోగం గురించి, స్థితి గురించి ఆలోచించటం మన వల్ల కాదు. అవతార కార్యం ముగిసిపోయాక ఈ అవనిపై నాశవంతమైన రూపం దృష్టికి గోచరించకుండా పోయింది. అయినా ఈ గ్రంథమనే వాంగ్మయమూర్తి ఆయన్ని అడుగడుగునా గుర్తుకు తెస్తుంది. అంతేకాక ఈ గ్రంథంలోని కథను వింటే మనసుకి కలిగే ఏకాగ్రతను, దాన్నుంచి ఉత్పన్నమయ్యే శాంతి యొక్క అలౌకికతను ఎలా వర్ణించాలి? శ్రోతలందరూ విద్వాంసులు. మీ ముందు నేను అల్పమతిని, మూర్ఖుణ్ణి. అయినా ఇది సాయికి అర్పించిన శబ్దాలతో కూడిన ధార్మిక కార్యం కనుక దీని శ్రోతలు కృతజ్ఞతతో ఆదరించాలి. అందరికీ శ్రేయస్సును చేకూర్చగల ఈ శబ్దాలనే ధార్మిక కార్యాన్ని నాలాంటి మందమతి ముందు పెట్టి తాము చేయదలుచుకున్న కార్యాన్ని సాయి పూర్తి చేస్తారు. అన్నీ తెలిసిన శ్రోతలకు ఈ విషయం బాగా తెలుసు. మనసుని ఏకాగ్రం చేసి సాయి చరణాలకు వందనం చేసి ఈ మహామంగళప్రదమైన పరమవపావన కథను వినేవారికి, భక్తియుక్తులై తమ హితాన్ని సాధించుకోవటానికి ఉత్సుకత చూపించేవారికి, ఏకాగ్రచిత్తంతో ఈ కథామృతాన్ని సేవించేవారికి తాము కోరుకున్నదాన్ని సాయి ప్రసాదిస్తారు. అలాగే ఈ సంసారంలోని యోగక్షేమాలను, పరలోకంలోని కోరికలను పరమార్థం నెరవేరుస్తారు. చివరికి వారిని కృతార్థులను చేస్తారు. సాయికి చేసే సేవ ఎన్నటికీ వృధా కాదు. 44వ అధ్యాయం చివర సాయి నిర్యాణం గురించి విన్నారు. అయినప్పటికీ ఈ గ్రంథం ఇంకా నడుస్తూనే ఉంది. ఇదేమి చిత్రమో తెలియటం లేదు. గత అధ్యాయంలో సాయి నిర్యాణం గురించి యథావిధిగా వర్ణించబడింది. అయినా ఈ సాయిలీల అనే సాలె పురుగు క్షణం కూడా విశ్రాంతి తీసుకోవటం లేదు. నిజానికి ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. మరణం కేవలం దేహానికే. ఈ సాయి మరణానికి అతీతులు. మునుపటిలాగే ఆయన అవ్యక్తంలోకి వెళ్ళిపోయారు. దేహం పోయింది, దాంతో ఆకారం పోయింది, అయినా ఆయన అవ్యక్తంలో ఎప్పటిలాగే ఉన్నారు. దేహత్యాగం అయిన తరువాత ఆయన లీలలు అందరికీ తెలుసు. అవి అసంఖ్యాకం అవటం వల్ల వర్ణిస్తుంటే గ్రంథ విస్తరణ కాకూడదని అందులో కేవలం తాత్పర్యాన్నే శ్రోతల ముందు పెడదాం. మన అదృష్టం ధన్యం. బాబా షిరిడీలో అవతరించినప్పుడే మనకు ఆయన సత్సంగతి సహజాతి సహజంగా మళ్లీ మళ్లీ లభించింది. అలా అయి ఉన్నప్పటికీ మనకు సంసారం నుంచి నివృత్తి ప్రాప్తించలేదు, దేవుడిపై ప్రేమ పెరగలేదు. దీనికన్నా అధఃపతనం ఏముంటుంది? 10 ఇంద్రియాలు సాయిభక్తిని కలిగి ఉండటమే. అదే ఆయన్ని భజన చేసే పద్ధతి. లేకపోతే కళ్లతో సాయిమూర్తిని చూస్తుంటే మాట్లాడేందుకు నోరు పెగలదు, చెవులతో సాయి కీర్తన వింటుంటే నాలుక మామిడి రసపు మాధుర్యాన్ని రుచి చూడటంలో నిమగ్నమై ఉండటము, సాయి చరణాలను స్పృశిస్తున్నప్పుడు మృదువైన పరుపు స్పర్శను వదలటాన్ని సహించలేకపోవటం జరగటం సరికాదు. సాయి నుంచి ఒక్క క్షణమైనా వేరుగా ఉండేవారు సాయిభక్తులు కాగలరా? అలాగే సంసారం నుంచి విరక్తి కలుగని వారిని సాయి చరణాల్లో ఆసక్తులైనారని అనగలమా? ఒక్క తన భర్త తప్ప రెండవ వారెవరైనా దారిలో ఎదురైతే వారిని మామ, బావగారు, సోదరులుగా భావించి పతివ్రత స్త్రీ వారికి నమస్కరించటానికి తయారుగా ఉంటుంది. ఆమె మనసు మారదు. తన ఇంటిని ఆమె ఎన్నటికీ వదలదు. తన భర్త మీద ఆమెకు అపారమైన ప్రేమ ఉంటుంది. పరపురుషుణ్ణి తన భర్తగా అనుకుని అతని వైపు చూడాలన్న భావనను ఆమె ఎన్నడూ తన మనసులోకి రానీదు. ఆమెకు తన భర్త ఒక్కడే భర్త. ఇతరులెవరూ అతనితో సరిరారు. అతని పట్లే ఆమెకు ఏకనిష్టతో ఉండే ప్రేమ ఉంటుంది. శిష్యుడికి కూడా తన గురువు పట్ల అలాంటి ప్రేమే ఉంటుంది. శిష్యుని ప్రేమని పతివ్రతకు తన భర్తపైన ఉండే ప్రేమతో పోలుస్తారు. కానీ శిష్యుడికి గురువు పట్ల ఉండే ప్రేమకు పరిమితులే ఉండవు. ఆ ప్రేమ యొక్క గొప్పతనం ఉత్తమ శిష్యుడికే తెలుస్తుంది. సరే, సంసారంలోనే సహాయం చేయని వారు పారమార్థికంలో ఎలా సహాయం చేస్తారు? వియ్యంకుడు కానీ, అల్లుడు కానీ, భార్య కానీ ఎవ్వర్నీ నమ్మకూడదు. తల్లిదండ్రులు మమకారంతో మాయను కలిగిస్తారు. అధికారం ఉన్న కొడుకులు డబ్బు మీద లక్ష్యం పెట్టుకుని ఉంటే భార్య తన సౌభాగ్యం నిలవాలని చింతిస్తూ ఉంటుంది. కానీ పారమార్థికంలో తోడొచ్చేవారు ఎవరు ఉండరు. అయితే మరిక ఎవరు మిగులుతారు? ఎవరి వల్ల పారమార్థిక ప్రాప్తిని చేసుకోగలము? దాని గురించి ఆలోచించి నిర్ణయిస్తే చివరికి మనకి మనమే మిగులుతాం. నిత్యమేమిటి, అనిత్యమేమిటి అని దీన్ని గురించి క్షుణ్ణంగా ఆలోచించి ఈ జగత్తులోని పరలోకంలోని ఫలాలను అనుభవించటం మీద కోరికను వదిలేసి శమదమాదులనే ఆరింటిని స్వాధీనం చేసుకుని మోక్షప్రాప్తి కోసం ప్రయత్నించేవారు ధన్యులు. శమమంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియ దమనం, ఉపరతి అంటే విషయభోగాల పట్ల అరుచి, తితిక్ష అంటే ఏ ఉపాయమూ చేయకుండా చెడుగా భావించకుండా దుఃఖాన్ని సహించటం, శ్రద్ధ అంటే గురువు లేదా శాస్త్రాల పట్ల విశ్వాసం, సమాధానమంటే దేవుడు ఎలా ఉంచితే అందులోనే తృప్తిగా ఉంటూ చిత్తైకాగ్రతను సాధించటం, ఇతరులపై ఆశను పెట్టుకోకుండా దృఢమైన ఆత్మవిశ్వాసం పెట్టుకుని తమంత తామే సిద్ధమైన వారే పరమార్థాన్ని సాధించగలరు. బ్రహ్మ నిత్యం, జగత్తు అనిత్యం, గురువే నిజమైన బ్రహ్మ, గురువే ధ్యానించటానికి యోగ్యమైన వస్తువు అన్న భావనను నిరంతరం పెట్టుకుని సర్వ అనిత్య విషయాలను వదిలేయటమే పరమార్థ సాధన. అనిత్య విషయాలను వదిలేయటం వల్లే సంసారంలో వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. సద్గురువు బ్రహ్మ చైతన్యంతో పరిపూర్ణమైనట్లు భాసిస్తారు. అన్ని జీవుల్లోనూ ఈశ్వరుడే ఉన్నట్లు విశ్వాసం కలుగుతుంది. దాన్నే అభేద భజన అంటారు. భీతితోనూ లేదా ప్రేమతోనూ ఆయన్ని సదా ధ్యానించేవారు కంసుడు, రావణుడు, పురుగు, వరుసగా కృష్ణుడు, రాముడు, భ్రమరాలుగా అయిపోయినట్లు అవుతారు. అలా ధ్యానం చేసే వస్తువే ధ్యేయం అయిపోతుంది. ధ్యానం చేసేటప్పుడు అనన్యత్వం కావాలి. మోక్షప్రాప్తి కోసం ధ్యానంలాంటి మరో సాధన లేనేలేదు. ఈ ధ్యానాన్ని తమంత తామే అభ్యసించేవారికి ముక్తి వెంటనే లభిస్తుంది. అప్పుడు జనన మరణాలనేవి ఎక్కడుంటాయి? అక్కడ జీవభావమనే చిహ్నం విస్మరించబడుతుంది. ప్రపంచ స్పృహ అస్తమిస్తుంది. ఆత్మవైపు లక్ష్యం పెట్టటం వల్ల సుఖం ప్రాప్తిస్తుంది. కనుక మన గురువు నామాన్ని జపించటం వల్ల పరమానందం కలుగుతుంది. జీవుల్లో భగవంతుని దర్శనమవుతుంది. నామమహిమ కన్నా గొప్ప ఏమిటి? ఎవరి నామానికి అలాంటి మహత్తు ఉందో వారికి నేను సద్భావంతో నమస్కరిస్తాను. వారికి నేను కాయ, వాచ, మనస శరణు వెళ్తాను. ఈ అర్థాన్ని స్పష్టం చేసి చూపించగల ఒక కథను నేను శ్రోతలకిప్పుడు చెప్తాను. దాన్ని మీరు మీ హితం కోసం ఏకాగ్రచిత్తంతో వినండి. కీర్తిశేషులు కాకాసాహెబ్ దీక్షిత్ సాయి సమర్థుల ఆజ్ఞతో నిత్య నియమంగా ఏకనాథ భాగవతం చదువుతుండేవాడు. అది అందరికీ తెలుసు. ఒకసారి దీక్షిత్ ముంబై చౌపాటీలో ఉన్న కాకా మహాజని ఇంట్లో భోజనం ముగిశాక ఆ గ్రంథాన్ని నియమానుసారం చదవసాగాడు. వరుసగా ఆ భాగవతంలోని అద్వితీయమైన అందమైన రెండవ అధ్యాయం విన్న శ్రోతల మనసులు ఆనందించాయి. కాకా మహాజని బాబా భక్తుడైన మాధవరావుతో కలిసి ఏకాగ్రచిత్తంతో ఆ భాగవతం వినటానికి కూర్చున్నాడు. అదృష్టవశాత్తు ఆ కథ కూడా ఎంతో మధురంగా ఉంది. శ్రోతల కోరిక తీరి భగవద్భక్తి మీద ప్రేమ పెరిగేంత మంచి కథ అది. వచ్చిన కథ ఋషభకులంలోని కీర్తిని పెంచే 9 మంది సోదరులకు చెందిన మధురమైన, ఆనందదాయకమైన, ప్రబోధాత్మకమైనది. ఆ 9 మంది కూడా భగవత్స్వరూపులు. వారికి అపరిమిత క్షమాశాంతులున్నాయి. భాగవత ధర్మ మహిమను విని చకితుడైనాడు జనక మహారాజు. ఆత్యంతిక క్షేమం అంటే ఏమిటి? హరి పరమభక్తి అంటే ఏమిటి? హరి మాయను సులభంగా దాటటం ఎలా అని స్తబ్ధంగా ఉండిపోయాడు. అయితే గురుచరణాలు ఎంతో శుభప్రదమైనవి. కర్మ, అకర్మల మర్మం ఒకటే. గురువే పరమాత్మరూపం. గురువు పట్ల భక్తి కలిగి ఉండటమే భాగవత ధర్మం అని ద్రుమిళుడు హరిచరిత్రను చెప్పి ప్రతి ఒక్క అవతారంలోని విశిష్టతను వర్ణించాడు. అలాగే పురుషావతారాన్ని ఎలా గుర్తించాలో చెప్పి నారాయణ రూపాన్ని వర్ణించాడు. తరువాత ఛమస్ జనక మహారాజుకి భక్తిలేని వారి దుర్గతిని నిరూపించాడు. వేదవిహిత కర్మలు చేయకపోవటం వల్ల సర్వస్వము ఎలా నశిస్తుందో చెప్పాడు. సర్వుల హృదయాల్లో హరియే ఉన్నాడు. కనుక ఎవ్వరినీ ద్వేషించవద్దు. ప్రతి ఒక్క దేహంలోనూ పరమేశ్వరుణ్ణి చూడాలి. ఆయన లేని స్థలం కొంచెం కూడా లేదు అని చెప్పాడు. చివరికి 9వ వాడైన కరభాజనుడు కృత త్రేతాది యుగాల్లో ఏ ఏ దైవాల మూర్తుల పూజ, ధ్యానాలను ఎలా చేయాలో చెప్పాడు. కలియుగంలో హరి గురుచరణాలను స్మరించటమొక్కటే సాధన. దానివల్ల సంసార చింత, పునర్జన్మ గురించిన భీతి నశించిపోతుంది. శరణాగతులను సంరక్షించగల స్థానం హరి గురుచరణాలే. అలా పారాయణ పూర్తయిపోయాక కాకాసాహెబు ఇలా ప్రశ్నించాడు. ఈ నవనాథుల గోష్ఠి ఎంత అద్భుతం. వారి పద్ధతిని మనం ఆలోచించనైనా లేకపోతున్నాం. తర్వాత ప్రేమతో అతను మాధవరావుతో ఇంకా ఇలా అన్నాడు. ఎంత కఠినమైన భక్తి. మనలాంటి మూర్ఖులకి అలా ఉండగల శక్తి ఎక్కడుంది? అలా ఉండగలగటం మన వల్ల జన్మజన్మలకు జరగదు. గొప్ప శక్తివంతులైన నాథులెక్కడా? మనలాంటి పాపులెక్కడా? ఈ భక్తి అంత సులభమా? మూర్తీభవించిన సత్యము జ్ఞానము కలవాళ్ళు ధన్యులు. ఇలాంటి భక్తి మన వల్ల అవుతుందా? దాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి? నేనైతే హతాశుణ్ణైనాను, నేను అలసిపోయాను, మన జన్మ వ్యర్థమైనట్లనిపిస్తోంది. కాకాసాహెబు స్వాభావికంగా ప్రేమతత్వం కలవాడు. అతని మనసుకి ఇలాంటి కలవరం ఎందుకు కలిగింది? సుస్థిరమైన అతని మనసు ఎందుకు చలించింది అని శ్యామ మనసులో అలజడి చెలరేగింది. శ్యామ అంటే మాధవరావు. అతనికి కాకా అంటే మనసులో ఎంతో ప్రేమ. అతనికి కాకా ఇలా దైన్యంగా అవటం నచ్చలేదు. అతనిలా అన్నాడు, బాబాలాంటి నగను ధరించగల అదృష్టం వరించిన వాళ్ళు ముఖాన్ని దీనంగా ఎందుకు పెట్టుకోవాలి? అలాంటి వారి జీవితం వ్యర్థం. సాయి చరణాల్లో దృఢమైన శ్రద్ధ ఉన్నప్పుడు మనసులో కలవరం ఎందుకు? నవనాథుల భక్తి గొప్ప ప్రబలమైనదే కావచ్చు, మన భక్తి మాత్రం ప్రేమతో కూడుకునిలేదా? ఏకనాథ మహారాజుగారి టీకాసహిత భాగవతంలోని 11వ స్కంధాన్ని, భావార్థ రామాయణాన్ని నిత్యము చదవమని బాబా స్పష్టంగా నీకు ఆజ్ఞ ఇచ్చారు కదా. అలాగే భగవంతుని చరణాలను, గురుచరణాలను స్మరిస్తూ ఉండటమనేది బాబా మనకిచ్చిన గొప్ప ఉపదేశం కాదా? ఇదే మనం సంసార భయాన్నించి తరించిపోగల సాధనం. మరి నీవిలా చింతించటంలో అర్థమేమిటి? అయినా కాకాకి ఆ 9 యోగుల ఆచరణ పద్ధతిని, తీక్షణమైన కత్తిపై సాములాంటి వారి నియమాలని మనం కొంచెమైనా సాధించగలమా అన్న చింతే పట్టుకుంది. అతని మనసుకి చాలా వ్యాకులత కలిగింది. నవయోగుల భక్తే ఎంతో శ్రేష్టమైనది, మనకది ఏ ఉపాయంతో ప్రకటమవుతుంది? అలా అయితేనే దేవుడు నిజంగా మనకి లభిస్తాడు. కాకాకి అలాంటి దుర్భర వేదన కలిగింది. కూచున్నా నుంచున్నా పడుకున్నా ఈ విచారమే అతని మనసుని పట్టి పీడించింది. ఆ మర్నాడు ఒక చిత్రం జరిగింది. శ్రోతలు దాన్ని వివరంగా వినండి. ఆ అనుభవం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పొద్దున్నే ఆనందరావు, అతని ఇంటి పేరు పాఖాడే, అతను మాధవరావుని వెతుక్కుంటూ వచ్చాడు. అది కూడా సరిగ్గా భాగవతం చదివే సమయానికే. మాధవరావుతో తనకొచ్చిన విచిత్రమైన కళ గురించి చెప్పాడు. ఓ పక్క పారాయణ నడుస్తోంది, మరోపక్క వారిద్దరూ ఒకరితో ఒకరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. దానివల్ల శ్రోత వక్తల ఏకాగ్రత భంగమైంది. ఆనందరావు మనసు చెలించింది. అతను మాధవరావుకి స్వప్నం గురించి చెప్పసాగాడు. అలా వాళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటుంటే పారాయణ ఓ క్షణం పాటు ఆగిపోయింది. అప్పుడు కాకాసాహెబు వాళ్ళనిలా అడిగాడు, ఏమిటి విశేషం? మీరిద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు, మాకు కూడా అదేమిటో చెప్పకూడదా? దానికి మాధవరావు ఇలా అన్నాడు, మీకు నిన్నే ఓ సందేహం కలిగింది కదా, ఇప్పటికిప్పుడు దానికి సమాధానం వచ్చింది. చూడండి, సంసార సాగరాన్ని తరింపచేసే భక్తి లక్షణం చూడండి. పాఖాడే కలలో బాబా అతనికి ఎలా దర్శనమిచ్చారో వినండి, మీ సందేహం పటాపంచలైపోతుంది. గురుచరణాలకు నమస్కరించటం ఆ పాటి భక్తి చాలని నీకు తెలుస్తుంది. అప్పుడు ఆ స్వప్నం వినాలని అందరికీ ఎంతో ఉత్సాహం కలిగింది, ముఖ్యంగా కాకాసాహెబుకి. ఎందుకంటే సందేహం కూడా మొదట అతనికే కదా కలిగింది. అందరి కోర్కెని చూసి ఆనందరావు తన కళ గురించి చెప్పసాగాడు. చక్కని శ్రద్ధతో కూడిన మనసున్న శ్రోతలకు కూడా అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక మహాసముద్రంలో నడుంలోతు నీళ్లలో నేను నిలబడి ఉన్నాను. అక్కడ అనుకోకుండా కళ్ళెదుట శ్రీ సాయి సమర్థులు కనిపించారు. రత్నఖచిత సింహాసనం ఉందక్కడ. దానిమీద సాయి సమర్థులు విరాజమానులై ఉన్నారు. ఆయన పాదాలు నీళ్లలో మునిగి ఉన్నాయి. అలాంటి ఆయన రూపాన్ని నేను చూశాను. అలాంటి బాబా మనోహర రూపాన్ని చూసి నా మనసుకెంతో తృప్తి కలిగింది. ఇది కలే అన్న భావనే కలుగలేదు. బాబా దర్శనంతో మనసు ఎంతో సుఖించింది. దైవగతి ఎంత చిత్రమంటే మాధవరావు కూడా అక్కడే నిలబడి ఉన్నాడు. అతను నాతో భావపూర్వకంగా, ఆనందరావు బాబా పాదాలపై పడు అన్నాడు. అప్పుడు నేనతనితో, నాకు కూడా ఎంతో కోరికగా ఉంది, కానీ ఆ పాదాలు నీళ్లల్లో ఉన్నాయి కదా, నా చేత్తో ఎలా పట్టుకోగలను? పాదాలు నీళ్లల్లో ఉంటే నేను వాటిపై తల ఎలా పెట్టను? నేనిప్పుడేం చేయాలో నాకసలు తెలియటం లేదు అన్నాడు. అది విని మాధవరావు బాబాతో ఏమన్నాడో వినండి. దేవా, నీళ్లలో మునిగి ఉన్న మీ పాదాలను పైకి తీయండి. మాధవరావు అలా అనగానే బాబా వెంటనే తమ పాదాలు పైకి తీశారు. నేను ఏమాత్రం ఆలస్యం కాకుండా వాటిని పట్టుకుని నమస్కరించాను. అలా ఆ చరణాలు గట్టిగా పట్టుకోగానే బాబా నాకు ఆశీస్సులిచ్చారు. సరే, నీకు శ్రేయస్సు కలుగుతుంది, భయపడనవసరం లేదు అని బాబా ఇంకా ఇలా అన్నారు. చూడు, నా శ్యామాకి ఓ పట్టంచు ధోవతి ఇస్తే నీకు శ్రేయస్సు కలుగుతుంది. ఆ ఆజ్ఞను శిరసావహించి నేనొక పట్టంచు ధోవతిని తెచ్చాను. కాకాసాహెబ్, దాన్ని నీ చేత్తో మాధవరావుకివ్వు, నా విన్నపాన్ని మన్నించు. ఆ ధోవతి మాధవరావు కట్టుకునేలా చేసి నాకు సంతోషం కలిగించు. నిజంగా నేనప్పుడు నీకు రుణపడతాను. ఆనందరావు కథను మాధవరావు స్వయంగా విన్నాడు. కాకాసాహెబ్ ఆ వస్త్రాలను అతనికివ్వబోతే అతడు తీసుకోలేదు. అతను, ఇది ఆనందరావుకొచ్చిన స్వప్నం, నాకెలాంటి సూచన రాలేదు, నాకేదో ఒక రుజువు కలగకుండా నేనీ బట్టలు తీసుకొను. దానికి కాకాసాహెబు, మనం ఇప్పుడు బాబా అన్నదానిలో ఎంత నిజముందో పరీక్షించి చూద్దాం. ధోవతి తీసుకోవటం యోగ్యమో అయోగ్యమో చీటీలు వేసి చూద్దాం. బాబా ఏ చీటీ ఇస్తే దాన్నే బాబా ఆజ్ఞగా భావిద్దాం అని ఆ రకంగా చేయటం మొదలెట్టి అతను బాబా పాదాల వద్ద చీటీలు వేశాడు. కాకాసాహెబు తన భారం పూర్తిగా బాబాపైనే వేసేవాడు. ఏ విషయం గురించైనా అతను మొదట సాయిని అడిగి ఆ తరువాత ఆ పని చేసేవాడు. అవన్నీ బాబా హయాంలో జరిగాయి. కానీ అదే పద్ధతి ఆయన తరువాత కూడా నడుస్తోంది. చీటీలు వేసి అతను బాబా అనుమతి తీసుకునేవాడు. అదే ప్రకారంగా ఎంతో నిశ్చయపూర్వకంగా వ్యవహరించేవాడు. పని పెద్దది కానీ చిన్నది కానీ చీటీ ద్వారా అనుమతి తీసుకోకుండా ప్రాణం పోయినా సరే ఏమీ చేసేవాడు కాదు. బాబా ఆజ్ఞే సర్వదా గీటురాయి అయ్యేది. దేహమే మనది కానప్పుడు దాన్ని ఒక్కసారి బాబా పాదాలపై పడేశాక అక్కడ దాని చలన వలనాలపై మనకు అధికారం ఏముంటుంది? చూడండి, ఈ ఒక్క భావనతో లక్షల రూపాయలు సంపాదించగలిగిన వాటిని అతను కాలితో తన్నేశాడు. ఆ నిశ్చయాన్ని అతను మరణించే వరకు అలాగే పెట్టుకున్నాడు. నీ విశ్వాసం ఫలిస్తుంది, నీకోసం నేను విమానం పంపిస్తాను, అందులో కూచోపెట్టి నేను నిన్ను తీసుకెళ్తాను, నీవు నిశ్చింతగా ఉండు అని బాబా పలికిన ఆ కృపా పలుకులు అక్షరాల అనుభవంలోకి వచ్చాయి. కాకా యొక్క దేహావసానం ఎంత అద్భుతంగా అయిందో అది సాయిలీల పాఠకులకు తెలుసు. ఆ స్థితి గుర్తొస్తే విమానంలో వెళ్ళటమంటే ఏమిటి, గురునామ స్మరణతో మరణమంటే ఏమిటి అన్న ఆలోచన కలుగుతుంది. అలా దీక్షిత్ తన నిశ్చయాన్ని దృఢం చేసుకున్నాడు. అతని చిత్తం సదా సాయి చరణాలను పట్టుకొని ఉండేది. ఇష్టమిత్రులకు కూడా అదే నేర్పించి అతను గురుపాదాల్లో లీనమైనాడు. సరే, గడిచిన కథానుసంధానమేమిటంటే, చీటీల ఉపాయం ఇద్దరికీ, ఆనందరావు మాధవరావు ఇద్దరికీ అంగీకారమైంది. ఎందుకంటే ఇద్దరికీ కాకాసాహెబ్ మీద ప్రేమ ఉండేది. తరువాత ఆలస్యం చేయకుండా చీటీలు వ్రాశారు. ఒక చీటీలో ధోవతి తీసుకో, మరో చీటీలో దాన్ని తిరస్కరించు అని వ్రాసి సాయి ఛాయాచిత్రంలోని పాదాల వద్ద పెట్టారు. అక్కడే ఉన్న ఓ చిన్న పిల్లవాడితో అందులోని ఓ చీటీని తీయమని చెప్పినప్పుడు, మాధవరావు ధోవతి తీసుకో అన్న ఆజ్ఞ రాగానే అందరికీ ఆనందం కలిగింది. కాకాసాహెబు ఆ పట్టంచు ధోవతిని మాధవరావు చేతుల్లో పెట్టాడు. ఆనందరావుకి కలొచ్చింది. మాధవరావుకి చీటీ వచ్చింది. ఒకదానితో ఒకటి కలిసింది. ఇద్దరూ సంతోషించారు. వారికి పట్టరానంత పరమానందం కలిగింది. మాధవరావు మనసులో ఆనందించాడు. ఆనందరావు కూడా సంతోషించాడు. సాయి భక్తి పెరిగి కాకా సందేహం పటాపంచలైంది. ఈ కథకి సారం ఎవరి విషయం వాళ్లే ఆలోచించుకోవాలి. లేకపోతే గురుచరణాల్లో శిరసు పెట్టి గురువు నోటి నుంచి వెలుబడే శబ్దాలపై ధ్యాస పెట్టాలి. మన అవస్థ, మనం ఈ జగత్తులో చేయవలసిన పని లేదా మన మనసులో చెలరేగే ఆలోచనలు, ఇవి మనకన్నా మన గురువుకే ఎంతో వివరంగా తెలుసు. మనను ఎలా ఉద్ధరించాలో అది కూడా ఆయనకే తెలుసు. రోగాన్ననుసరించే పరీక్ష, అలాగే మందు అనుపానాలను సద్గురువు శిష్యునికి సంసారమనే రోగ నివారణకు ఇస్తారు. గురువు స్వయంగా ఏమి ఆచరిస్తారో దాన్ని మనం అనుకరించకూడదు. మన కోసం ఆయన నోటి నుంచి ఏ మాటలు జాలువారుతాయో ఆ ప్రకారంగానే నడుచుకోవాలి. ఆ మాటల మీదే శ్రద్ధ పెట్టి వాటినే నిత్యము చింతన చేయాలి. ఆ మాటలే మన ఉద్ధరణకు కారణమవుతాయి. వాటిని సదా గుర్తుపెట్టుకోవాలి. గురువు ఏ గ్రంథపారాయణ చెప్తారో అదే ఆయన మాటలకు స్పష్టీకరణ. మనం మాత్రం గురూపదేశాన్నే గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు వేదవాక్యం లేదా ప్రమాణమని తెలుసుకోవాలి. ఏ మహాత్ముల మాటలనైనా సరే చెవులతో వినాలి. వాటిని అనాదరం చేయకూడదు. కానీ మనని విచారపూర్వకంగా పోషించే మన తల్లి మరొకరు చేయగలరా? ఆమెకు తన పిల్లల గురించి తల్లికుండే నిజమైన ప్రేమ, కరుణ ఉంటుంది. పిల్లలకు ఆమె ఆనందాన్ని గురించిన ఆలోచన ఉండదు. పిల్లలు అడిగిన ముద్దును ఆమె తీరుస్తుంది. ఈ సృష్టిలో మహాత్ములను అంచనా వేయలేం. కానీ మన తండ్రి మన తండ్రే. ఈ సాయిబాబా నోటి నుంచి వచ్చిన కారుణ్య రసామృతాన్ని వర్షించే మాటలు మన హృదయమనే కాగితం మీద వ్రాసిపెట్టుకోవాలి. కనుక సాయి నోటి నుంచి వచ్చిన మాటలపైన మనం చక్కగా శ్రద్ధ పెట్టాలి. చివరికి ఆ కృపానిధి సంసారంలోని మూడు రకాల దుఃఖాలను దూరం చేస్తారు. ఆయన ఉపాయం ఆయనకే తెలుస్తుంది. మనం సహజంగా సంభవించే ఆయన అద్భుత లీలలను ప్రేమ నింపుకున్న కళ్ళతో చూడాలి. ఇతరులు చెప్పినదంతా వినాలి, అంతే. కానీ మన ధ్యేయాన్ని మాత్రం వదలకూడదు. మన గురువచనాలను విస్మరించకూడదు. అందులోనే మనకు పరమశ్రేయస్సు ఉంటుంది. అదే మనలను సంసారం గురించి, పునర్జన్మల గురించి ఉన్న భీతిని పోగొడుతుంది. అందులోనే మనకు అన్ని గ్రంథపారాయణలు ఉన్నాయి. మన జప తప అనుష్ఠానాలన్నీ అవే. సూర్యుని ముందు అంధకారం ఎక్కడుంటుంది? అలాంటి గురుపుత్రులకు సంసారం అసలు సాగరమే కాదు. మీరు సృష్టిలో ఎక్కడున్నా, దగ్గరలోనూ లేదా ఎంతో దూరంలో సప్త సముద్రాల కవతల ఉన్నా సరే గురువుకి భక్తుల పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది. అలా వ్రాస్తుంటే ఒకళ్లను చూసి మరొకళ్ళు చేసే పని వల్ల వారి ప్రాణానికి కలిగే దుఃఖం గురించిన ఓ కథ మనసుకి గుర్తొచ్చింది. దాన్నిప్పుడు చెప్తాను. ఓసారి బాబా మహిళ్సాపతితో కలిసి మసీదులో ఉన్నప్పుడు అతనికి అంతకు ముందుండే చెక్క పలక పడక ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఆ పలక వెడల్పు మొత్తం జానెడుండేది. దానికి రెండు వైపులా గుడ్డపీలికలు కట్టి దాన్ని మసీదు దూలానికి అడ్డంగా బాబా వ్రేలాడదీసేవాళ్లు. దానిమీదే నిద్రించేవారు. చీకట్లో నిద్రించకూడదని తల వద్ద, పాదాల వద్ద ప్రమిదలు వెలిగించి పెట్టి ఆ పలక మీద ఆయన నిద్రించేవారు. ఆ పలక గురించిన వృత్తాంతం ఆమూలాగ్రం గడచిన 10వ అధ్యాయం మొదట్లోనే వర్ణించబడింది. ఇప్పుడు ఆ పలక గొప్పతనాన్ని వినండి. ఓసారి బాబా ఆ పలక మహత్వాన్ని మనస్ఫూర్తిగా అలా వర్ణించి చెప్తుంటే కాకాసాహెబ్ దీక్షిత్ మనసులో ఓ ఆలోచన వచ్చింది. అది వినండి. అతను బాబాతో, పలక మీద పడుకోవాలని ఉంటే నేను మీకోసం ప్రేమతో దాన్ని వ్రేలాడదీస్తాను, దానిమీద మీరు హాయిగా పడుకోండి అన్నాడు. బాబా అతనికి, మహిళాపతిని కింద వదిలేసి నేను పైన ఎలా పడుకోను, నాకు కిందుంటేనే బాగుంది అని సమాధానమిచ్చారు. దానికి కాక ప్రేమ ముప్పిరిగొనగా మరో పలక కూడా వ్రేలాడదీస్తాను, ఓ దానిమీద మీరు పడుకోండి, మరో దానిమీద మహిళాపతి పడుకుంటాడు అన్నాడు. అందుకు బాబా ఇచ్చిన సమాధానం చూడండి, అతను పలక మీద ఎలా పడుకుంటాడు, దేహానికి పూర్తి యోగ్యత ఉన్నవాళ్లే పలక మీద నిద్రపోగలరు, పలక మీద పడుకోవటం అంత సులభం కాదు, నేను తప్ప దానిమీద ఎవరు నిద్రించగలరు, నిద్రపోకుండా కళ్ళు తెరిచి ఉంచి ఉండే వారికే ఆ పలక మీద పడుకోవటం సాధ్యమవుతుంది, నేను నిద్రపోతున్నప్పుడు నా గుండెల మీద చేయి పెట్టి దగ్గరగా కూర్చోమని మహిళాపతికి చెప్తుంటాను, కానీ ఆ పని కూడా అతని వల్ల కావటం లేదు, కూర్చున్న చోటే కునికిపాట్లు పడుతూ ఉంటాడు, ఈ పలక అతనికి పనికిరాదు, ఈ చెక్క పడక నాకు మాత్రమే, నా హృదయంలో నామస్మరణ జరుగుతుంటుంది, ఇక్కడ చేయి పెట్టి చూడు, నాకు నిద్రొస్తే నన్ను లేపు అని నేను ఆజ్ఞాపించినా అతనికి నిద్రొస్తూ ఉంటుంది, అతని చేయి బండరాయిలా బరువెక్కుతుంది, అప్పుడు భగత్ అని పిలవగానే కళ్ళ మీద నిద్ర ఎగిరిపోయి అతను కంగారుగా ఉలిక్కి పడతాడు. భూమి మీద కూచోవటమే రానివారు, ఆసనమే స్థిరంగా ఉండనివారు నిద్రాదేవి వరించగానే ఓ రాయిలా జడంగా నిశ్చలంగా అయ్యేవారు ఎత్తుమీద ఎలా నిద్రిస్తారు అని అంటూ బాబా సందర్భానుసారం భక్తులపై ప్రేమ వల్ల అదే పనిగా ఇలా అంటుండేవారు. ఆపులే ఆపుల్యా సంగే, దుజియాచే దుజియా సంగే. మనం మన శక్త్యానుసారం చేయగలిగినంత చేయాలి, ఇతరులను అలాగే చేయనివ్వాలి. మనం ఇతరులను అనుకరించటానికి ప్రయత్నించకూడదు, మన కర్మ మనతో వస్తుంది, ఇతరులది ఇతరులతో పోతుంది. సాయినాథుని లీలలు ఎంతో లోతైనవి. హేమాడ్ పంత్ ఆయన చరణాలను పట్టుకున్నాడు, ఆయన కూడా కృప చూపించి ఆశీర్వచనమిచ్చి అతన్ని తమ చింతనలో అఖండంగా పెట్టారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని గురుచరణ మహిమనే పేరుగల 45వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 45వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. సాయిబాబా హయాంలో షిరిడీలో ప్రతి విషయంలోనూ బాబాని సలహా అడగటము, ఆ విధంగా వ్యవహరించటము అనే అలవాటు ఎంతోమంది భక్తులకుండేది. బాబా దేహత్యాగం చేసిన తరువాత ఆ అవకాశం పోయిందని కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి భక్తులు బాబా ఛాయాచిత్రం ముందు చీటీలు వేసి ఆయన సలహా తీసుకోవటం మొదలెట్టారు. ఆ పద్ధతి ఎంతో ప్రాచుర్యం చెందింది. బాబూసాహెబ్ ధుమాళ్, రఘువీర భాస్కర్ పురందరే మొదలైన భక్తులు కూడా అదే పద్ధతిని అవలంబించేవాళ్లు. చెన్నైకి చెందిన పరమ పూజ్య నరసింహస్వామి 1930-40 సంవత్సరాల్లో ఇంగ్లీషులో సాయిబాబా చరిత్రను ఇంకా ఎన్నో పరిశోధనాపరమైన పుస్తకాలను వ్రాశారు. దక్షిణ భారతంలో బాబా ప్రచారం విస్తృతంగా చేశారు. ఆయన కూడా అలాగే చీటీలు వేసి బాబాని అడుగుతూ ఉండేవారు. ఆయనకి ఎంతో యోగ్యము శ్రేయస్కరము అయిన సమాధానాలు లభిస్తుండేవని ఆయన చరిత్రలో చెప్పబడింది. సరే, అలాంటి గొప్ప గొప్ప భక్తులు ఆలోచించిన సులభమైన ఉపాయం ఉండగా బాబా స్వయంగా ప్రత్యక్షంగా ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉండగా జనులు తమకంటే శ్రేష్ఠులు అనిపించిన మరో సాయిబాబా భక్తుల దగ్గరికి ఎందుకెళ్తారు? వారి పాదాలపై తలపెట్టి వాళ్ల ద్వారా బాబాని ప్రశ్నలు ఎందుకడుగుతారో అర్థం కాదు. నేను నా 23 సంవత్సరాల అనుభవంతో గుండెల మీద చేయి పెట్టుకుని చెప్తాను. నిజమైన శ్రద్ధతో ఏ భక్తుడైనా ప్రశ్న అడిగినప్పుడు బాబా నుంచి యోగ్యమైన సమాధానం వాళ్ళకి లభిస్తుంది. అయితే దానికోసం క్రింద చెప్పబడ్డ నియమాలని మాత్రం పాటించవలసి ఉంటుంది. 1. ప్రశ్న అడిగేవారు సాయిబాబా ఒక్కరే మనని తరింపచేసేవారు అన్న భావనతో శరణు వెళ్లవలసి ఉంది, శ్రద్ధ సహనం పెట్టుకోవలసి ఉంది. రెండు, చీటీలు వేసి ప్రశ్న అడిగి జవాబు వస్తే ఆ విధంగానే వ్యవహరించవలసి ఉంది. జవాబు మనకు నచ్చే విధంగా లేకపోయినా లేదా ఇతరులు వేరే ఏదో కారణం చెప్పి దానికి విరుద్ధంగా వ్యవహరించమని సలహా ఇచ్చినప్పటికీ, మొండుపట్టు పట్టినప్పటికీ మన నిశ్చయం సడలకుండా ఉండాలి. అలా కాకపోతే అసలు ప్రశ్న అడక్కపోవటమే మంచిది. మూడు, జవాబు యోగ్యంగా ఉందా లేదా అన్నది అనుభవంలోకి రావటానికి ఓర్పు వహించవలసి ఉంటుంది. మొదట్లో ఒకవేళ వ్యతిరేక అనుభవం వచ్చినా భక్తులు కంగారు పడకుండా బాబా చివరికి మనకు శ్రేయస్సు కలిగిస్తారు అన్న దృఢమైన శ్రద్ధను పెట్టుకోవలసి ఉంది. నాలుగు, ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు జవాబు నచ్చలేదని మళ్ళీ అదే ప్రశ్నను అడగకూడదు. బాబా తను సమాధానాన్ని మార్చుకోరు. ఐదు, ప్రశ్నలను అదే పనిగా చిన్నా పొన్నా విషయాల కోసం అడిగి బాబాను ఊరికే బాధ పెట్టకూడదు. ఎంతో కఠిన సమస్య అయితేనే బాబా ముందుకు పోవాలి. ఏ నంబరు టికెట్టు తీసుకుంటే లాటరీ తగులుతుందని, ఏ గుర్రం పందెల్లో గెలుస్తుంది, ఆడపిల్ల పుడుతుందా, మగపిల్లవాడు పుడతాడా లాంటి ప్రశ్నలు అడగకూడదు. బాబా వీధిలోని జ్యోతిష్కుడు కాదు. వెంటనే ఏ కష్టమూ పడకుండా డబ్బు పొందటానికి మోసపూరితమైన మార్గానికి ఉత్తేజాన్ని కూడా ఇవ్వరు. సాత్విక వృత్తి కల భక్తులను కష్టాల కొలిమి నుంచి రక్షించటానికి, భయంకర సమస్యల నుంచి బయటపడేయటానికి, సంసారంలో యోగ్యమైన నిర్ణయం తీసుకోవటానికి ఆయన మార్గదర్శనం చేస్తారు. విశేషించి ఆధ్యాత్మికపరమైన ప్రశ్నలకు, పారమార్థిక మార్గంలో సమస్యలకు సమాధానాలు ఆయన ఎంతో ఇష్టంగా ఇస్తారు. ఆరు, ప్రశ్న అడగటం కోసం షిరిడీకి లేదా ఎవరో శ్రేష్ఠ సాయి భక్తుల దగ్గరకు వెళ్లవలసిన అవసరం లేదు. ఏ సాయి భక్తుడైనా తమ ఇంట్లో బాబా ఛాయాచిత్రం ముందు ఆయన చరణాలపై చీటీలను పెట్టి ఎవరైనా పిల్లవాడిచే దాన్ని తీయించి బాబా మార్గదర్శనాన్ని పొందొచ్చు. సరే.